The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే గనక ఇండియా చైనా మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అరే అలా జరిగింది ఇలా జరిగింది అని మనమేమో రోజుకొకసారి మీడియాలో వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు హాట్ లైన్ అని కొత్తగా ఈ మధ్య మీడియాలో మనకు ఒకటి వినపడుతోంది. సో ఈ హాట్ లైన్ ఏంటి, అసలు అది ఎలా ఉంటుంది, పాన్మోన్జామ్ అనే ఒక చిన్న రూరల్ ఏరియాలో నార్త్ కొరియా హాట్ లైను ఒకసారి చూపించారు మీడియాలో. సౌత్ కొరియాకి ఏమైనా మెసేజెస్ పంపించాలన్నా, అక్కడి నుంచి ఏమైనా మెసేజెస్ రావాలన్నా దాన్ని వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే జూన్లో ఫ్రిక్షన్ స్టార్ట్ అయిందో ఈ గాల్వన్ వ్యాలీలో జరిగినటువంటి ఘర్షణ తర్వాత, రెండు దేశాల విదేశాంగ మంత్రులకి మధ్య మాటలు అవి జరుగుతూ ఉన్నాయి. అండ్ గత నాలుగేళ్లలో ఎల్ఏసి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఇంత భయంకరంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి, గడిచిన 45 ఏళ్లలో కూడా రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇంతటి ఘర్షణాత్మక వాతావరణం ఎప్పుడూ లేదు కాబట్టి ఆ ఉద్రిక్తతను తగ్గించుకోవాలని వీళ్ళు టాక్స్ అంటూ అన్నారు. కానీ చైనా మాత్రం పేరుకే టాక్స్ తప్ప మళ్ళీ అది చేయాల్సింది ఏదో అంటారు కదా, నొసలతో వెక్కిరించి నోటితో నవ్వడం అన్నట్టు ఆ టైప్లో స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఎప్పుడు చూడు ఏదో మాట్లాడుతున్నట్టు మాకు అసలు శాంతే మాకు ఇది అది అని మాట్లాడుతుంది, కానీ ఎప్పుడు రెచ్చగొడుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఇది నెవర్ ఎండింగ్. మనం మాత్రమే మాట మీద నిలబడితే సరిపోదు కదా, వాళ్ళు కూడా నిలబడాలి కదా. 5 అంశాల ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని అప్పట్లో తీర్మానించి కూడా సరిహద్దుల్లో ఎప్పుడు ఏదో ఒక ఉద్రిక్తతను తీసుకురావడం, కొన్ని స్థాయిలో చర్చలు అప్పుడప్పుడు జరిగి అప్పుడప్పుడు ఆగిపోయినా కూడా అసలు ఎక్కడ వాళ్ళ వైఖరిలో మాత్రం మార్పు లేదు. ఏదో విధంగా అంటే ఇక్కడ అటు కరెన్సీని చొప్పించడం అంటే ట్రేడ్ అండ్ కామర్స్లో వేలుపెట్టడం, అమ్మాయిల్ని కూడా ఎరవేసి మరీ మెసేజెస్ లేకపోతే ఇంకొక దాన్ని హ్యాక్ చేయడం ఆర్ డైరెక్ట్గా కంప్యూటర్స్ని హ్యాక్ చేయడం, ఇట్లా అన్ని విధాల సామదాన భేద దండోపాయాలు అంటారు కదా ఆ టైప్లో అన్ని రకాలుగాను అది ట్రై చేస్తూనే ఉంది. మళ్ళీ అది ఇవన్నీ కాకుండా మళ్ళీ బార్డర్లో కూడా ఉద్రిక్తతల్ని తీసుకొస్తూనే ఉంది. ఉద్రిక్త పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య హాట్ లైన్లో చర్చలు జరిగినాయనే వార్తలు మనం మీడియాలో వింటూ ఉంటాం కదా. అంత మాత్రాన సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పుడు ఆ హాట్ లైన్ చర్చలు ఆగిపోతాయని కాదు, బట్ నిజానికి అసలు హాట్ లైన్ అంటే ఏంటి అంటే రెండు దేశాల సైనికుల మధ్య ఒక 1-to-1 కమ్యూనికేషన్ సాధనం అన్నమాట. అది అంటే నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పద్ధతిగా చూస్తారు. దాని ద్వారా ఏంటంటే రెండు దేశాల సరిహద్దుల్లో మోహరించిన సైనిక దళాలు పరస్పరం సంప్రదింపులు జరుపుకుంటాయి. ఇండియాలో ఇలాంటి వ్యవస్థని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO పర్యవేక్షిస్తుంది. దాని నుంచి మెసేజెస్ పంపించడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుంది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ఇండియాలో DGMOగా పనిచేశారు. ఆయన హాట్ లైన్ పనిచేసే విధానం గురించి క్లియర్గా చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రస్తుతం ఇండియా చైనా మధ్య ఉన్న ఎల్ఏసి బార్డర్లో 5 చోట్ల హాట్ లైన్స్ పనిచేస్తున్నాయి. వాటిల్లో ఏంటంటే అటు తూర్పు లద్దాఖ్ సరిహద్దు దగ్గర దౌలత్ బేగ్ ఓల్డీ స్పాంగూర్లో హాట్ లైన్స్ ఉన్నాయి. అలాగే సిక్కిం సరిహద్దుల్లో నాథులా దగ్గర ఒక హాట్ లైన్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బుమ్లా పాస్ తిబూట్ దగ్గర 2 హాట్ లైన్స్ ఉన్నాయి. ఈ హాట్ లైన్ పేరు వినగానే ఇది ఒక ఫోన్ లైన్ అని, దీని ద్వారా బార్డర్స్లో ఉన్న రెండు దేశాల సైనికులు పరస్పరం సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటారని మనం ఇందాక మాట్లాడుకున్నట్టే, దీనికోసం ఆఫీషియల్స్కి డ్యూటీస్ అవి వేస్తూ ఉంటారు. హాట్ లైన్ రింగ్ అవ్వగానే ఆ ఫోను సరిహద్దుకి అవతల దేశం నుంచి వచ్చిందనే విషయం అక్కడ ఉన్న సైనికులకు తెలిసిపోతుంది. దాని ద్వారా అవతల వైపు ఉన్న వాళ్ళకు ఒక మెసేజ్ని పంపిస్తారు. అలాగే అవతల వైపు ఉన్న వాళ్ళు ఆ మెసేజ్కి సమాధానం ఇచ్చేటప్పుడు వాళ్ళ వైపు ఉన్నటువంటి హాట్ లైన్ ఉపయోగిస్తారు. ఇండియాలో హాట్ లైన్ ద్వారా మెసేజెస్ని పంపించడానికి రిసీవ్ చేసుకోవడానికి ఎల్ఏసీలో మోహరించినటువంటి సైనిక దళ కమాండర్కి మాత్రమే అధికారం ఉంటుంది. హాట్ లైన్లో ఎలాంటి సందేశాలు పంపించవచ్చు అనే దానికి ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఒక ఎగ్జాంపుల్ కనిపించింది. అప్పటి నుంచి మీడియాలో హాట్లైన్ గురించి మెల్లిగా చర్చ స్టార్ట్ అయింది. ఇండియా బార్డర్స్ నుంచి సైన్యం, చైనా సైన్యం 5 భారతీయుల్ని కిడ్నాప్ చేసిందని అప్పుడు లాస్ట్ సండే రోజు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి కొన్ని వార్తలు వచ్చినాయి. ఒక జర్నలిస్టు దాని మీద ట్విట్టర్లో కేంద్ర మంత్రిని క్వశ్చన్ చేశారు. దానికి స్పందించిన కేంద్ర మంత్రి, భారత సైన్యం చైనా ఆర్మీకి హాట్లైన్లో సందేశం పంపించింది, దానికి సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాము అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆ 5 భారతీయుల ఆచూకీ కనుగొని చైనా సైన్యం వాళ్ళని భారత్కు అప్పగించింది. చాలాసార్లు ఏమవుతుందంటే సరిహద్దుల్లో పెంపుడు జంతువులు గల్లంతైనప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో ఏంటంటే హాట్లైన్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే 2 మధ్య ఉన్న బార్డరు ఎత్తైన గోడలు కంచెలతో ఉండవు. దాంతో జంతువులు కానీ అప్పుడప్పుడు స్థానికులు కానీ పొరపాటున సరిహద్దు దాటి అవతల వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఏదైనా జరిగిందనే సమాచారం వచ్చినప్పుడు సరిహద్దులకి అవతల వైపు ఉన్న వాళ్లతో హాట్లైన్లో మాట్లాడి సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. సరిహద్దుల్లో శాంతి నెలకొన్న సమయంలో ఈ హాట్లైన్ సేవలు ఇంకా కీలకం అవుతాయట. బార్డర్ మేనేజ్మెంట్ కోసం అవి చాలా అవసరం. సో ఈ హాట్లైన్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే సరిహద్దుల్లో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేయడంలో ఈ హాట్లైన్స్ చాలా చాలా కీలకమైనటువంటి భూమికని పోషిస్తాయి. పరస్పర సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పుడప్పుడు 2 సైనికుల మధ్య ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు జరగాలనేది తరచూ హాట్లైన్ ద్వారా మాట్లాడుకుని నిర్ణయిస్తారు. అండ్ చాలాసార్లు సరిహద్దుల్లో చాలా తీవ్రంగా మంచు కురుస్తూ ఉంటుంది, దాంతో అటు రాకపోకలకి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆర్ ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసే అధికారులు వేరే పనుల్లో బిజీగా ఉండొచ్చు. అలా మీటింగ్ గనక రద్దు చేయడమో వాయిదా వేయడమో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నిటినీ హాట్లైన్ ద్వారా అవతల వాళ్ళకి చేరేస్తుంటారు. ఈ ఫ్లాగ్ మీటింగ్ కోసం చైనా ఇండియాలో ఎల్ఏసికి 2 నిర్ధారిత పాయింట్స్ ఉన్నాయి. మరి ఈ హాట్లైన్లో డిసెంగేజ్మెంట్, డిఎస్కలేషన్ అని 2 టర్మ్స్ వాడతారు. వాటి గురించి కూడా ఒకసారి మనము మాట్లాడుకుందాం. డిసెంగేజ్మెంట్ అండ్ డిఎస్కలేషన్, ఈ 2 విషయాలు ముఖాముఖి మాత్రమే మాట్లాడుకుంటారు. ఈ హాట్లైన్లో అలాంటి సమావేశాలని ముందు నిర్ణయిస్తారు. డిసెంగేజ్మెంట్ అంటే ఏంటి అంటే సరిహద్దుల్లో ఒక ఫ్లాష్ పాయింట్లో 2 సైన్యం తలపడినప్పుడు ఆ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లడాన్ని డిస్ఎంగేజ్మెంట్ అంటారు. నిజానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి 2 సైనికులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఏ సైన్యమైనా సరే ఇంకో దేశం సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పుడు వాళ్ళని ముందే హెచ్చరిస్తారు. చాలాసార్లు ఏమవుతుందంటే సైనికులు వాళ్ళ తప్పు తెలుసుకొని వెనక్కి వెళ్తారు. బట్ కొన్నిసార్లు సైన్యం వెనక్కి తగ్గకపోతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఎప్పుడు చేసే పనులు అవే, వెనక్కి వెళ్ళరు. పైగా మనమే వాళ్ళ దాంట్లోకి వచ్చాము, అందుకే ఫస్ట్ మనం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారని చెప్పి అక్కడంతా మసిపూసి మారడికాయ చేస్తూ ఉంటారు. సో అది మనము దాన్ని డిస్ఎంగేజ్మెంట్ కింద తీసుకోవాలి. అంటే అక్కడికి వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం, వాళ్ళ సైన్యాన్ని విత్డ్రా అవ్వమనడం. డిఎస్కలేషన్ అనేది ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగినప్పుడు కూడా చర్చలు జరుగుతున్నాయి కదా. ఉదాహరణకి మే నుంచి ఈస్ట్ లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నాయి. అలాంటప్పుడు ఫ్లాగ్ మీటింగ్ ద్వారా డిస్ఎంగేజ్మెంట్ గురించి చర్చలు జరుగుతాయి. ఆ సమావేశాలని హాట్లైన్లో మాట్లాడి నిర్ణయిస్తారని ఇందాక అనుకున్నాం. డిఎస్కలేషన్ అంటే ఒక ప్రాంతంలో ఎక్కువ మంది సైనికుల్ని మోహరించకుండా చూడటం. ఎల్ఏసి దగ్గర ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఎలాంటి అత్యవసర స్థితినైనా ఎదుర్కోవడానికి ఇండియా, చైనా 2 వాళ్ళ సైనికుల సంఖ్యని భారీగా పెంచేస్తాయి. దాన్ని తగ్గించడమే డిఎస్కలేషన్. 2 అంగీకారంతో ఈ డిఎస్కలేషన్ అనేది జరుగుతుంది. ఈ 2 ప్రక్రియలకి పరస్పర సంబంధం కూడా ఉంటుందిట. సో బార్డర్స్లో డిస్ఎంగేజ్మెంట్, డిఎస్కలేషన్ జరిగినప్పుడు చివరి ప్రక్రియ మొదలవుతుంది, అదే డి ఇండక్షన్. అంటే సైనికులు తిరిగి వాళ్ళ అంతకుముందున్న స్థావరాలకి వెళ్ళిపోవడం. ఇలా హాట్లైన్లో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అదంతా కూడాను కరెక్ట్గా అన్నది అన్నట్టుగా చేయటం లాంటి మనలాంటి వాళ్ళకి, వాళ్ళైతే కనుక అటు చెప్పే చెప్తూనే ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టే నోటితో మాట్లాడిన అసలుతో వెక్కిరించడం అనేది అది క్వైట్ కామన్ వాళ్ళకి. కాబట్టి మనము వీటికి జవాబు పత్తరిసే అన్నట్టు మనం కూడాను దానికి తగ్గట్టుగా ముందు ప్రిపేర్ అయితే అయ్యి ఖచ్చితంగా ఉండాలి. మనం ముందు ఇనిషియేట్ చేస్తామా చేయమా అనేది పక్కన పెట్టి అసలు అంటూ ముందు మనం కూడా ఆ స్థైర్యాన్ని మాత్రం ఎప్పుడూ మనం ప్రదర్శించాలి. సరే, మరి ఇంకా ఎంత కన్నింగ్గా ఆలోచిస్తున్నది అనేది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
చిన్నది పుడి పింతుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. అంతగానను కవ్విల్చెను,
మనసే చలించెను,
అనురాగ వీణ పలికించెను.
Yeah. నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. అయితే చైనాకి మనకి ఉన్న ఫ్రిక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా, డైరెక్ట్గా ఎదుర్కోవడానికైతే ఇదిగో ఇట్లాంటి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, హాట్లైన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటు చెప్తూ ఇటు వేరే పనులు చేస్తూ అన్నట్టుగా అట్లా చేస్తూ ఉంది. అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి నేపాల్ని, టిబెట్ని, తర్వాత పాకిస్తాన్ని అన్నిటిని రెచ్చగొడుతూ ఉంది మన మీదకి తొయ్యడానికి. అండ్ ఇది ఒక టైపు. మరి రెండో టైప్ ఏంటంటే సైబర్ దాళ్ళు. ఇండియాలో ప్రముఖులపైన చైనా నిఘా వేసింది అని ఒక ప్రముఖ జాతీయ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది కదా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదే చర్చనీయాంశంగా మారింది. కరెక్ట్గా పార్లమెంట్ సమావేశాలు నిన్ననే స్టార్ట్ అవ్వడం దాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ ఇండియా కూడా చైనా మీద ఒక కన్నేసి ఉంచిందని తొందరలోనే ఆ దేశానికి ఒక గుణపాఠం చెప్తామని అటు గవర్నమెంట్ అంటోంది. బట్ ఎవరెవరి మీద వేశారంటే ఆల్మోస్ట్ 10,000 మంది మీద చైనా రహస్యంగా నిఘా వేసిందట. అందులో ఇండియన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మంత్రులు, ఇంకా అనేక మంది రాజకీయ నేతల మీద చైనా గూఢాచార్య సంస్థలు నిఘా వేశాయని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కథనం వచ్చింది, ఒక పరిశోధనాత్మక కథనం. దాని ప్రకారం ఏంటంటే దేశంలో దాదాపు 10,000 మంది మీద చైనా రహస్యంగా నిఘా వేసిందట. దాంట్లో వీళ్ళందరూ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు, మాజీ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, తర్వాత డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత అంతరిక్ష పరిశోధకులు, తర్వాత మేయర్లు, ఎమ్మెల్యేస్, కార్పొరేట్స్, సర్పంచ్లు, అందరూ అధికార విపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు అందరి మీద నిఘా వేశారు. షెన్జన్ జోస్తువా అనే ఐటీ సంస్థలు ఓవర్సీస్కి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ పేరుతోటి హైబ్రిడ్ వార్ఫేర్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రస్తుతం అవి చేపట్టినాయి. అదేంటంటే ఇలా 10,000 మంది ప్రముఖుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్ళ ఆన్లైన్ కార్యకలాపాలని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉన్నాయి. ఓన్లీ ఇండియానేనా, మన మీదేనా ఈ కసి అని అంటే కనుక ఇతర దేశాల ప్రముఖుల మీద కూడా చైనా నిఘా వేసినట్టు తెలుస్తోంది. బ్రిటన్లో ఉన్న ప్రధాని బోరిస్ జాన్సన్, అలాగే అక్కడ ఉన్నటువంటి 1,000,000 మంది ప్రముఖుల మీద చైనాకి చెందినటువంటి ఒక సంస్థ డేటా అంతటినీ సేకరిస్తోంది అని ది టెలిగ్రాఫ్, యూకేలో ఫేమస్ మ్యాగజైన్, అది న్యూస్ పేపర్ ది టెలిగ్రాఫ్ చెప్పింది. అలాగే ప్రముఖ నేతల కుటుంబాలకు చెందినటువంటి సమాచారాన్ని కూడా కూడగడుతున్నారట. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని స్కాట్ మోరిసన్ సహా 35,000 మంది ప్రముఖుల మీద చైనా నిఘా వేసినట్టు ఫైనాన్షియల్ రివ్యూ చెప్తోంది. అండ్ అమెరికాలో 51,000, ఆస్ట్రేలియాలో 35,000, భారత్, బ్రిటన్లో చెరో 10,000, కెనడాలో 5,000 మంది ప్రముఖుల మీద నిఘా వేసిందట. అంటే ఇప్పటి వరకు దాదాపు 24,00,000 మంది సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. జన్షువా కంపెనీ ట్యాగ్లైన్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది మనకి. ఎనీథింగ్ కెన్ బి టర్న్డ్ ఇంటూ రియాలిటీ త్రూ సోషల్ మీడియా, అంటే సామాజిక మాధ్యమాల ద్వారా దేన్నైనా వాస్తవంగా మార్చచ్చు అన్న ట్యాగ్లైన్తో ఆ సంస్థ పనిచేస్తోంది. సో దానికి తగ్గట్టు ఆ ట్యాగ్లైన్కి న్యాయం చేకూర్చడానికి అన్నట్టు సమాచారాన్ని సేకరించి దాని ఆధారాలతో సోషల్ మీడియాలో నకిలీ వార్తల్ని ఉంచడమే దాని ప్రధాన ఉద్దేశం. తద్వారా ఏంటంటే ఆ కన్సర్న్ దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్నదిట. ఈ రకంగా కొత్త రకం టెక్నాలజీ యుద్ధానికి చైనా కుట్ర పన్నుతోంది. అండ్ ఈ సైట్స్ మీద పనితీరుని పరిశీలించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక పెద్ద వ్యాసం రాసి క్వశ్చనేర్ని కూడా డిజైన్ చేసి మొత్తం చైనా మీదకి సంధించింది. దాంతో అడ్డంగా దొరికిపోయామని పసిగట్టిన సంస్థ వాళ్ళ వెబ్సైట్ని సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులో లేకుండా చేసింది. సో దాని ద్వారా మనకి ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఖచ్చితంగా వీళ్ళు అక్రమంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు అని. చైనా చేస్తున్నటువంటి దురాగతాలు ప్రభుత్వానికి ముందే తెలుసు అని ఒక సమాచారం. ఈ మేరకి ఇండియన్ ఎక్స్ప్రెస్ వేసినటువంటి ఆర్టికల్ మీద కొంతమంది ఉన్నతాధికారుల స్పందనని ఒక ప్రముఖ జాతీయ వార్తాపత్రిక సంస్థ సేకరించింది. చైనా అక్రమంగా చేస్తున్నటువంటి డేటా మైనింగ్ గురించి వాళ్ళకి ముందే తెలుసని అధికారులు కూడా చెప్పారు. అయితే ఓపెన్ సోర్స్లో ఉన్న నేతల సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నట్టు గుర్తించారు అని తెలిసింది. అయితే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటున్నదిట. ఇండియా మీద విషయం చిమ్మడానికి ఇది ఏదైతే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ డేటా మైనింగ్ సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నది. అండ్ ఈ మధ్య చైనా యాప్స్ మీద నిషేధం కూడా విధించారు కదా, ఆ కసి ఆ పగ అవన్నిటిని మనసులో పెట్టుకుని ఇంకా అసలు వీళ్ళు ఏంటంటే కేవలం డేటా మైనింగ్ చేసి ఉన్న సమాచారాన్ని అంతటినీ కూడాను వాళ్ళ గుప్పెట్లోకి తీసుకుని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేసి, కొంచెం అథెంటిక్ పీపులే కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఫేక్ న్యూస్ని ప్రాపగేట్ చేసి జనాల్లో ఒక రకమైన భయాందోళనల్ని జొప్పించాలి అనేది వాళ్ళ ప్రయత్నం. ఎందుకు మరి ఇంత ప్రయత్నము అని అంటే, తెలుసుగా కొన్ని నెలలుగా ఎట్లాగూ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది చైనా. ఇండియా భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ట్రై చేసింది, బట్ మనం దాన్ని తిప్పికొట్టాం. పైగా వాళ్ళకంటే ముందే మనం కీలక ప్రాంతాల మీద పట్టు కూడా సాధించాం. దాంతో సరిహద్దులో మన సైనికులను ఎదుర్కోలేకపోతున్న చైనా ఇలాంటి దొంగదారులను ఎంచుకుంటున్నది. వాళ్ళ కుట్రలన్నీ విచ్ఛిన్నం కావడంతో టెక్నాలజీ వార్, సైబర్ వార్కి తెరతీసింది. యుఎస్లో ఫేమస్ వీక్లీ న్యూస్ వీక్ అని వస్తుంది, దాన్ని కూడా చైనాకు యుక్తుల్ని అది ఆ న్యూస్ వీక్ కూడాను చాలా క్లియర్గా దాని కుయుక్తులు అన్నింటినీ కూడాను బహిర్గతం చేసింది. ఇండియాకి వ్యతిరేకంగా కొంచెం దుందుడుగ్గా ముందుకెళ్ళిన చైనా వైఫల్యం మూటగట్టుకుంది అని అందులో రాశారు. ఏదేమైనా చైనా ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నది. నేతల ఓపెన్ సోర్స్ డేటా సైతం ప్రత్యర్థులకి కావాల్సినటువంటి కొంచెం కీలకమైన ఇన్ఫర్మేషన్ అందించే అవకాశం ఉంది. అలాగే ఇది మన దేశ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిఫెన్సు అవి ఇవి అంటే చాలా కష్టమైన విషయం, అట్లాంటివన్నీ హ్యాక్ అయితే. అండ్ ఆల్రెడీ దురాక్రమణ పూరిత వైఖరితోటి ముందుకు సాగుతున్నటువంటి చైనా అన్ని దేశాల రక్షణ సైనిక వ్యవస్థల సమాచారాన్ని సేకరించడానికి విపరీతంగా ట్రై చేస్తుంది, అవుట్రైట్గా ఎనీథింగ్ అన్నట్టుగా. ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని ముందే పసిగట్టి వ్యూహాత్మకంగా పైచేయి సాధించడానికి మనం కూడా స్ట్రైవ్ చేస్తున్నాం. చెప్పాలంటే ఈ మోడర్న్ వరల్డ్లో అంతరిక్ష రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఫ్యూచర్లో అంతరిక్షమే యుద్ధక్షేత్రంగా నిలవనుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే శాటిలైట్ విధ్వంసక క్షిపణులు, హైపర్సోనిక్ సాంకేతికతతో కొన్ని దేశాలు అసలు మామూలుగా దూసుకెళ్ళట్లేదు. సో అటు యుఎస్తో తలపడడానికి కారణం అటు అంతరిక్షంలో కూడాను దానికి గట్టి పోటీ ఇవ్వాలి అని చైనా అనుకుంటుంది. మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ అసలు ప్రతి ఒక్క విషయంలో కూడాను ఏదో ఒక కుయుక్తులతోటి అందరినీ ఎలాగైనా సరే కంట్రోల్ చెయ్యాలి, ఏదో ఇదే సూపర్ పవర్ అయిపోవాలి, ఈవెన్ ఇంకెవరు దాని దరిదాపుల్లోకి రాకూడదు అనేటటువంటి ఒక నేచర్తో ఉంది చూశారు. దట్ ఈస్ హైలీ డేంజరస్ అండ్ ఇట్ విల్ పే, అదైతే అర్థమవుతుంది. సరే ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటున్నాను, ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను దీనికి సంబంధించి.
కోపం సగలై ఎగసినది ఈ పువ్వున కేలా నాపై కోపం ముల్లై గుచ్చినది కన్నుల కేలా నాపై కోపం కణకణలాడినవి నీ చూపుల కేలా నాపై కోపం పులు దూసినవి వెన్నెలకేలా నాపై కోపం సగలై జగసినది ఈ పువ్వునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది పైట కలహించి అకట తరిమినదెందులకో బులిపించు పైట కలహించి అకట తరిమినదెందులకో నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగా మారినదో పీటలపైన పెళ్లి దినాన మాటలు కరువైనా నన్ను ఓర చూపుల కోరికలూరా చూడవా నీవైనా వెన్నెలకేలా నాపై కోపం చెగలై ఎగసినది పూగునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా ఓ మరదలు పిల్ల జరిగినదెల్లా మరచుటే మేలు గదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా నిన్ను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా వెన్నెలకేలా నాపై కోపం చెగలై ఎగసినది ఈ పూగునకేలా నాపై కోపం గుల్లై గుచ్చినది.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను చెప్తున్నాను కదా, చైనా బార్డర్లో ఆల్రెడీ కొంచెం ఫ్రిక్షన్ స్టార్ట్ చేసింది, గిల్లి గజ్జాలు ఆడటానికి కావాలని కవ్వింపు చర్యలు స్టార్ట్ చేసింది. ఎప్పుడు మే నుంచే, అంతకుముందు కూడా కొద్దిగా ఉన్నది బట్ అప్పటి నుంచి ఇంకా కొంచెం విగరస్గా ట్రై చేస్తుంది. గాల్వన్ వ్యాలీ గురించి అన్నీ కూడా మనం మాట్లాడేసుకున్నాం. అండ్ అట్లాగే టిబెట్, నేపాల్, చుట్టుపక్కల మన నైబరింగ్ కంట్రీస్ అన్నిటినీ కూడాను ఎగదోస్తుంది మన మీదకి, పాకిస్తాన్ అన్నిటినీ కూడా. అండ్ అది కాకుండా మళ్ళీ సైబర్ వార్ఫేర్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకా టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తుంది అన్న విషయానికి వస్తే గనక, ఆఖరికి అమ్మాయిల్ని ఎరవేసి మరీ తన పనులు నెరవేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులని వ్యవస్థలని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడాను, అంటే అది ఏ టైప్లో స్పయింగ్ చేస్తుంది అనేది ఇంకో విషయంలో కూడా బయటపడింది. దాని గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే ఓవరాల్గా ఏంటంటే ఎలాగైనా సరే హస్తగతం కావాలి ప్రపంచమంతా అన్నట్టుగా అలా ఉంది ఇప్పుడు దాని పరిస్థితి. XM16 గూఢచార సహకారంతో ఈ మధ్య విడుదలైన ఒక రిపోర్టు చాలా అంశాలను బయటపెట్టింది. ఈ మధ్య అంటే జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, వాళ్ళ టెలికాం కంపెనీ తిరిగి బ్రిటన్లో కార్యకలాపాలు కొనసాగించడానికి చైనా ప్రభుత్వం ఆ దేశ రాజకీయ నాయకులతో ఎలా వ్యవహారం నడిపిందో, ఫేమస్ వ్యక్తులను ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందో అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పనిచేస్తూ ఉంటుందిట. అది చైనాలో అధికార కమ్యూనిస్ట్ పార్టీకి ఆన్సరబుల్. ఆయా సంస్థలు వాళ్ళ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది ఆ డిపార్ట్మెంట్ ప్రతి క్షణము పర్యవేక్షిస్తూ ఉంటుందిట. ఈ తరహాలోనే బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్లో కూడా వాళ్ళ కార్యకలాపాలను కొనసాగిస్తోంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ యంత్రాంగం ప్రపంచమంతా ఉంటుందిట. చైనాకి సంబంధించినంత వరకు వ్యాపారము రాజకీయాలు వేర్వేరు కాదుట. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి 9,30,00,000 మందికి పైగా సభ్యులు ఉన్నారట. అండ్ వాళ్ళలో చాలామంది వివిధ దేశాల్లో సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు. సీక్రెట్స్ని సేకరించడానికి, ఎస్పెషల్లీ టెక్నాలజీ టెలికాం రంగాలకు సంబంధించిన కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించడంలో వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు. ఫారిన్ కంపెనీస్లో పనిచేసే వీళ్ళంతా కూడా ఏజెంట్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రకాల పద్ధతుల్లో ఆయా దేశాలలో ఉన్నటువంటి అధికారులని రాజకీయ నాయకుల్ని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారట. అండ్ చైనా తన వ్యూహాల అమల్లో చాలా కొత్త ఎత్తుగడలు వేస్తుందట. వాళ్ళ లక్ష్యము చైనాయేతరుడైన అధికారి అయితే కనుక పెద్ద మొత్తంలో బహుమతుల రూపంలో అతన్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తారు. అది ఫస్ట్ టైప్. ఆ తర్వాత అనేక విధాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి చైనాలో పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్లకు ఆహ్వానాలు పంపించడం, ఒకవేళ ఫైనాన్షియల్ క్రింజ్లో కనుక ఉంటే ఆ కంపెనీ దానికి డబ్బు రూపంలో సహాయం చేయడం, ఆర్ ఏ కంపెనీలోనో నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ పదవిని కట్టబెట్టడం, ఒక్కోసారి వాళ్ళ జీవితమే మారిపోయేంత డబ్బును ఆఫర్ చేయడం, ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారట. గత 10-15 ఏళ్లుగా క్రూషియల్ విదేశీ వ్యక్తులని భారీ నజరాలతో ఆకట్టుకునే పద్ధతి క్రమంగా పెరుగుతూ వచ్చిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక చైనాలో కొన్ని విధానాలు మరీ దారుణంగా ఉంటాయి. దేశంలో ఉన్న వాళ్ళ కుటుంబంని, సభ్యుల వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్మెయిల్ చేయడం, అదే కనుక ఫారిన్ బిజినెస్ పీపుల్ అయితే కనుక వాళ్ళకి హనీ ట్రాప్ వేయటం, అంటే అమ్మాయిలు నెరవేయడం, అట్రాక్టివ్ ఉమెన్తో వాళ్ళకి పరిచయం కలగజేసి వాళ్ళతో డిస్కషన్స్, మిగతా వ్యవహారాలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయటం, సొంత దేశంలో హనీ ట్రాప్ని సెట్ చేయడంలో చైనా ప్రభుత్వం అసలు తోపంట. ఆ విషయాన్ని చైనాలో పనిచేస్తున్నటువంటి ఒక బ్రిటిష్ ఆఫీషియల్ చెప్పారు. అలాంటివన్నీ కూడా చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవన్నీ కూడా కేంద్రీకృత విధానంలో కాకుండా రకరకాల రాష్ట్రాల రక్షణ విభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ కంపెనీల వ్యవహారాలని విడివిడిగా పర్యవేక్షిస్తూ ఉంటాయి. అంతా ఒక్కళ్ళే మానిటర్ చేయరు. దాన్ని మళ్ళీ డీసెంట్రలైజ్ చేసి రకరకాల రక్షణ విభాగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ కంపెనీస్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ వ్యవహారాలని షాంఘై బ్యూరో చూసుకుంటే, జపాన్ కొరియా వ్యవహారాలని టియాన్జిన్ బ్యూరో చూసుకుంటుంది, అలాగే రష్యా వ్యవహారాలని బీజింగ్ బ్యూరో చూసుకుంటుంది. అలా ఒక్కొక్క బ్యూరో ఒక్కొక్క దేశం వ్యవహారాలను చూసుకుంటుంది. ఇక సమాచార సేకరణ కోసం చైనా ప్రభుత్వం తన అధికారాలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఒక మేజర్ సైబర్ స్పయింగ్ దగ్గర నుంచి ఇండస్ట్రీ నిపుణులని లోబర్చుకునే వరకు రకరకాల మార్గాల్లో అది కొనసాగుతుందట. అండ్ రష్యాతో పాటు ఇప్పుడు చైనా కూడా బ్రిటన్కి అతిపెద్ద గూఢచర్య ముప్పుగా పరిణమించిందంటే అసలు అది అతిశయోక్తి కాదు. అండ్ వీళ్ళ స్పయింగ్ కూడా, అంటే ఇప్పుడు స్పయింగ్ చేసే విషయంలో అంటే దేశ భద్రతకి సంబంధించినటువంటి ముప్పు ఏదైనా ఉంది అంటే ఎస్ ఖచ్చితంగా సైబర్ ఇది చేస్తారు, ఎవరైనా చెయ్యాలి కూడా. మన దేశ భద్రతకి ముప్పు కలిగే మాట అయితే ఎవరైనా మన డిఫెన్స్ కార్యకలాపాలను ఎవరైనా ఏమైనా మానిటర్ చేస్తున్నారా, హ్యాక్ అయిందా ఇలాంటివి. కానీ ఎదుటి దేశాలని ఏదో విధంగా లోబరుచుకొని ప్రపంచం మొత్తానికి మనమే కింగ్లా ఉండాలి అనుకునేటటువంటి ఒక ఉద్దేశంతో కనుక స్పయింగ్ చేసి లేకపోతే వాళ్ళని లోబరుచుకోవాలనుకునే మాట అయితే అసలు అది అంటే దాంట్లో చాలామంది ఎవరు ఒప్పుకోరు కూడా. ఎందుకు ఒప్పుకుంటారండి నాకు అర్థం కాదు. ఇప్పుడు రకరకాల ఫైనాన్షియల్ సపోర్ట్ రకరకాల దేశాలకు ఇచ్చింది, కొన్నిటికేమో లీజ్కి తీసుకొని ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి ఫ్లైఓవర్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను చేసింది. శ్రీలంక తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలాగే మలేషియా, అలాగే ఎన్నెన్నో, ఒక్కటనే కాదు ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి, ఎన్నో ఐలాండ్స్లో ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని ఎకాయకినా కొనేయటమే, ఇంకా వేరే ఏం లేదు, స్ట్రైట్ అవే. అలాగే చూసుకుంటే దీన్ని ఫినాన్షియల్ టెర్రరిజం అని అంటారు. ఆ ఫినాన్షియల్ టెర్రరిజం చిన్న చిన్న అంటే ఇంకా ఇవి అప్పులు తీర్చలేవు అనుకున్నటువంటి దేశాలకు కూడా ఇచ్చింది. ఏముంది సింపుల్గా రేపు పొద్దున ఇది మెయింటెనెన్స్ మేమే చూస్తాం. ఇప్పుడు శ్రీలంక అదే జరుగుతుంది, ఎయిర్పోర్ట్స్ తర్వాత ఫ్లైఓవర్స్, కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను అదే చేసింది చైనా. తద్వారా ఏంటి, మాకు సీ రూట్లో కొంచెం యాక్సెసిబిలిటీ కావాలి, ఈ సీ రూట్ని మేము కొనుక్కుంటాము లేకపోతే ఈ మెయింటెనెన్స్ మేము చూసుకుంటాము అని చెప్పి శ్రీలంకలో ఉన్నటువంటి మేజర్ సీ రూట్, అది కూడా మనకి కనెక్టివిటీ ఉండేటటువంటిది, దాన్ని అడిగింది. అలాగే ఆ మెయింటెనెన్స్ లీజుకి తీసుకోవడం వల్ల ఆ డబ్బులు, మీరు డబ్బులు ఇవ్వలేరా, దట్స్ ఓకే, మేము ఇంకా వడ్డీ ఇస్తాము, ఇంకా మేము మీకు వడ్డీకి అప్పులు ఇస్తామని చెప్తూ ఉంటే ఎవరు మాత్రం అంటే ఎవరైనా ఫ్రీగా ఛారిటీ ఎందుకు చేస్తారు? ఒక ఒప్పందం చేసుకునే ముందు ఆ విషయం గురించి మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఆలోచించాలి. ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దవులే అని అనడానికి ఈవెన్ చుట్టాలు కూడా అలా అడగరు, అలా అనరు. టైం అయిందంటే ఖచ్చితంగా వాళ్ళే అడుగుతారు. అలాంటిది ఒక ఎక్కడో దూరాన ఉన్న ఒక దేశంలో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తావు అంటే నేను ఎందుకు నమ్మాలి అన్న ఒక చిన్న లాజిక్ని ఎలా మిస్ అయినాయో అర్థం కావట్లేదు ఈ కంట్రీస్ అన్నీ. ఇప్పుడు మొత్తానికి జుట్టుని చైనా చేతిలోకి ఇచ్చి కూర్చున్నాయి. అండ్ ఇది చాలా ఒక డెలికేట్ ఇష్యూ. ఎవరు కూడాను ఏమో దాంట్లో తలదూర్చి మేము ఇది చేస్తాము ఇది చెయ్యమని చెప్పడానికి ఉండదు. అవును వాళ్ళు అప్పున్నారు అంటారు, సింపుల్గా అంతే. ఇప్పుడు వరల్డ్ బ్యాంకుకి మనం అప్పు ఉంటే కూడా అంతే కదా, ఎలాగోలాగా మీరు ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తారో, సెస్ యాడ్ చేస్తారో, ఏం చేస్తారో, కానీ మాకు మాత్రం కావాలనే అంటారు. అంతేగాని అరే పాపం వీళ్ళు ఇంకా ఇలా ఉన్నారు, దానికి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, క్యాష్ సిఆర్ఆర్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ క్యాష్ రిజర్వ్ రేషియో ఇవన్నీ, వీటి గురించి గనక ఆలోచించకుండా చేతికి ఎముకలేదన్నట్టు ఇస్తున్నారు అని అంటే మన నెత్తిమీద చేయి పెట్టడానికే అనేది మనకు అర్థం కావాలి. సో వరల్డ్ బ్యాంక్ లాంటిదే అలా అప్పిస్తుందంటే చైనా ఎందుకు ఊరికినే ఇస్తుంది అనే ఒక చిన్న లాజిక్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ మబ్బులు వీడినట్టు వీడిపోతే మనకి మబ్బడిపోతుంది. బట్ అంత తీరిక ఓపిక ఎవరికీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానంటే ఇచ్చేస్తారు. ఎందుకు ఇప్పుడు మనం ఇన్ని బ్యాన్ చేసాం టిక్టాక్ అని అవని ఇవని, ఇప్పుడు మళ్ళీనేమో మన వాళ్ళు ఎవరైనా దాన్ని కొనుక్కొని లేకపోతే దాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తారంటే ఆబ్వియస్లీ ఇస్తారు. సో ఇండైరెక్ట్ పెట్టుబడి, డైరెక్ట్ పెట్టుబడి కాకుండా అంతే తేడా. పేటిఎంలో కానీ ఇవన్నీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. పేటిఎంలో అలీబాబా వాడిదే ఉన్నది ఎక్కువ షేర్ ఉంది, మరి మనం దాన్ని ఎంతలా వాడుతున్నామో మనకి తెలుసు. సో స్టార్టప్ కంపెనీస్ కానీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఎందుకు మనము వేరే కంట్రీస్ యొక్క పెట్టుబడిని ఆహ్వానిస్తున్నామని అంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరగాలి, ఇలా రకరకాలు ఉంటాయి ఇక్కడ మన బేస్ పెంచుకోవడానికి. అలాంటప్పుడు ఏ కంట్రీతో మనం ఒప్పందం చేసుకోవాలి, ఏ కంట్రీతో అక్కర్లేదు అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఇలాంటి చైనా కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, అసలు ఈ చుట్టుపక్కల ఏవైనా సరే ఇలాంటి కంపెనీస్తో పెట్టుకుంటే అంతే. అందుకే మన దగ్గర ఉన్నటువంటి తెలివితేటలతో మనం ఎక్కడికో వెళ్ళి బానిసల్లాగా వాళ్ళకి పనిచేసే కన్నా మన దగ్గర ఉన్న తెలివితేటలతో మనమే గనక మన దేశ అభ్యున్నతికి గనక పాటు పడితే నథింగ్ మోర్ దాన్ దట్, రైట్? అలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని, రావాలని ఆశిస్తూ ఇవాళ చిత్రం పడారవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం పడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Christ.